శ్రీ సాయిరాం రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొదటిగా ద్రౌపదిపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం ప్రసారం చేస్తాం. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు గత 47 సంవత్సరాలుగా స్వామికి భక్తులు. అంతేకాక తమ ప్రసంగాల ద్వారా రాష్ట్రమంతటా స్వామి తత్వాన్ని వీరు అందిస్తున్నారు. తదుపరి కార్యక్రమం చతుష్పాద మహాసభ అనే నాటిక. ఆఖరుగా పుట్టపర్తి జనరల్ ఆసుపత్రిలో శ్రీలంకకు చెందిన శ్రీమతి దేవికా గుణసేనకు జరిగిన అద్భుత చికిత్స. మా హార్ట్ టు హార్ట్ పత్రికలో ప్రచురింపబడ్డ ఆంగ్ల వ్యాసానికి ఇది తెలుగు అనువాదం. ఇప్పుడు ద్రౌపదిపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం విన్నామా?
ఓం శ్రీ సాయిరాం. భాగవతుల భగవంతుల భక్తుల కథలలో ఒక అపురూపమైనటువంటి స్త్రీ పాత్ర మహాభారతంలో ద్రౌపది. ఈ ద్రౌపది అనగానే పంచభర్తృక అనొక మాటతో ఇంకేం లేదు కథ అనుకుంటాం. సత్యం పంచభర్తృకే, 5 భర్తలు కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె. కాని విషయం తెలుసుకున్నట్లయితే అసలు ఈ ద్రౌపది పేరేమిటి అని. ద్రౌపది ద్రుపదరాజ పుత్రిక గనక ఆమెను ద్రౌపది అన్నారు. ద్రౌపదికి అసలు పేరది కాదే. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తనను కృష్ణుడుగా, వ్యాసుడుగా, ద్రౌపదిగా సృష్టించుకున్నాడు. ఎందుకని? సంభవామి యుగే యుగే అన్నాడు. ఈ సంభవామి యుగే యుగేలో కథ జరగటానికో కారణం కావాలి. ఆ కథ, భారత కథ జరగాలి అంటే ఓ కారణం కావాలి. ఆ కారణం ద్రౌపది. 1, కథ నడిపించే కథానాయకుడు కావాలి, అది తాను కృష్ణుడు. జరిగిన కథ తర్వాత యుగాలకు చెప్పాలి, రాసేవాడు కావాలి ఆయన, వ్యాసుడు. చాలా విచిత్రమేమంటే శ్రీకృష్ణ పరమాత్మ కర్షతీ ఇతి కృష్ణ, కృషితీ ఇతి కృష్ణ, కుషితీ ఇతి కృష్ణ అని కదా కృష్ణుడి యొక్క శబ్దం. కృష్ణుడి అసలు పేరు కృష్ణుడే అయితే వేదవ్యాసుడి పేరు కూడా కృష్ణుడే. కృష్ణద్వైపాయనుడు ఆయన. ఆయన 2వ కృష్ణుడు, అంటే కృష్ణుడిలో 2వ పారిశ్రమది. ఇక ద్రౌపది అసలు పేరు కూడా కృష్ణే. ద్రౌపది, వ్యాసుడు, కృష్ణ పరమాత్మ, ఈ 3 పేర్లు కృష్ణ. ఆ కృష్ణ శబ్దంలోనే ఏమున్నదంటే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై పరమాత్మ వస్తాడు గనక ఈ 3, 4 కూడా ఏకం చేసుకుని ద్వాపరయుగంలో ఈ 3 వచ్చిన ఒక కృష్ణ చైతన్యం అన్నమాట. ఇక స్వామి ద్రౌపది గురించి అనేకమైనటువంటి విశేషాలు మనకు చెప్పారు. భారతాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుని చదివినట్లయితే అనేక భావాలు కలుగుతాయి. అయితే స్వామి మన కోసం, ఆధునిక మానవుడి కోసం ద్రౌపది గురించి 4 మాటలు చెప్పారు. 4 లైన్లు. అది చదివితే ద్రౌపది ఏమిటో మనకు అర్థమైపోతుంది. పతుల మాటకెదురు చెప్పంగబోదు, వారి సేవల చేయగా తీరదనదు, తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. అద్భుతంగా చెప్పారు స్వామి. ఇవాళ నేను నా భర్తకి చాలా సేవ చేశాను, దాంట్లోనే నా సమయమంతా అయిపోతున్నది, భజనకు వెళ్లలేను, సత్సంగానికి వెళ్లలేను, ఇంకో చోటుకు వెళ్లలేను అనే వారికి చెప్తున్నారు ఆయన. ద్రౌపది ఎలా ఉన్నదంటే పతుల మాటకు ఎదురు చెప్పంగలేదు. ఒక్కసారి కూడా ఎవరికి కూడా ఎదురు చెప్పలే. ఒకరా, ఇద్దరా, 5 భర్తలు, 5 ఆమె ఎదురు చెప్పలే. వారు ఏం చెప్పారో ఆజ్ఞని పాటించింది. వారి సేవల చేయగా తీరదనదు, నాకు టైం లేదు, నేను మీకోసం సేవ చేయలేనంటల్లా. 5 కోరికలు, 5 సేవలు కోరినప్పుడు అన్నింటినీ కూడా ఎదురు చెప్పకుండా చేసింది. ఇక 3, తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు. అది అంతఃపురంలో పెట్టామా, అక్కడ హాయి. అరణ్యానికి వెళదామా, అట్లాగే మీతో. అరణ్యం కాదు, మారువేషంలో విరాటరాజు దగ్గరికి, సరే. అంటే ఏమంటున్నది, ఎక్కడ ఏ పాత్ర ఇవ్వబడితే ఆ పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించింది. ఎవరికోసము అంటే తమ తన ఐదుగురు భర్తల యొక్క సంక్షేమాన్ని కోరి. వాళ్లు బాగుంటే తాను బాగున్నట్లు, అంతే తప్ప తాను బాగుంటే వారు బాగున్నట్లు కాదు, వారైదుగురు ఉండాలి అని. ఈ పంచ భర్తలు ఎవరు అంటే పంచ ప్రాణాలు. ఎక్కడ ఉన్నది ద్రౌపది అంటానికి స్వామి సమాధానం చూడండి, నీలోనే ద్రౌపది ఉన్నది, నీలోనే ఆ కృష్ణ శబ్దం ఉన్నది అన్నారు. ఎట్లా అంటే పంచ ప్రాణాలుగా ఉన్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ఇవి ఐదు వాయువులు. ఈ పంచవాయువుల యొక్క శక్తే మనం ఇవాళ మాట్లాడేది గాని వినేది గాని నడిచేది గాని, ఈ సర్వ జగత్తు కూడా నడిచేటువంటి చైతన్య భూమిక కాబట్టి ఈ ఐదు లోపలే ఉన్నాయి. వారే ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు. కాబట్టి ద్రౌపదికి ఐదుగురు భర్తలా అంటే భౌతిక స్వరూపంగా కాదు, అంతరార్థంలో తీసుకున్నట్లయితే పంచప్రాణములుగా మన లోపల ఉన్నారు, ఆ ద్రౌపది చుట్టూ ఉన్నారు. గనక ఈ ద్రౌపది అనబడేటువంటి ఈ కృష్ణ స్త్రీలోకానికి శిరోమణి, చాలా ఉదాత్తమైనటువంటి వ్యక్తి. ఆమె పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలే, అవమానాలు ఎవరూ పడలే. సీతమ్మ వారు అపహరింపబడింది, అశోకవనంలో ఉన్నది, రాముడు వచ్చాడు రక్షించుకున్నాడు. కాని ద్రౌపదిది అట్లా కాదే, మానభంగం జరిగింది. స్త్రీ దేనిని ప్రాణప్రదంగా భావిస్తుందో ఆ శీలాన్ని అపహరించటానికి బాలిసులు అంతా కూడా, కుచ్చితమతులైన వారంతా తమ మామల ముందు, ఇంటి పెద్దల ముందు, కుల పెద్దల ముందు, సభాస్థలంలో మధ్యలో నుంచోబెట్టి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఎంత నిబ్బరంగా ఉన్నది, ఎంత నిశ్చలంగా ఉన్నది. అదే తదేకమైనటువంటి ఒక భక్తి పారమ్యంలో భర్తలని అడగలా రక్షించమని పరమాత్మను అడిగిందామె. ఆ పరమాత్మ ఎక్కడున్నాడో వెతుక్కున్నది బృందావన విహారి అన్నది, ద్వారకాపుర విహారి అన్నది, అక్కడ విహారి అన్నది. కానీ ఏమన్నదంటే వైకుంఠవాస అన్నది చివరికి అంతర్యామి అన్నప్పుడు పరమాత్మ పరిగెత్తుకుని వచ్చాడు. ఈ ద్రౌపది భక్తికి, శక్తికి, రక్తికి, అనురక్తికి, యుక్తికి సంకేతం. ఒక స్త్రీమూర్తిలో ఉండవలసినటువంటి సర్వ సముపేతమైనటువంటి లక్షణాలు కనుక వస్త్రాపహరణంలో సన్నివేశంలో ఆమె శరణాగతి జాతికి చూపించింది. స్త్రీమూర్తి ఎవరిని శరణు పొందాలి అంటే భర్త లోకంలో రక్షిస్తాడు, లోకం బారి నుంచి రక్షిస్తాడు. కాని జన్మ నుంచి రక్షించేవాడెవడంటే తనకు తన భర్తకు మూలమైన పరమాత్మే అని చాటి చెప్పింది. ఎక్కడా నిబ్బరపడలేదు, తొందరపడలేదు, నిబ్బరాన్ని కోల్పోలేదు. నిశ్చల మనస్వి అయి ఆ సభామధ్యంలో ఒక ధర్మాన్ని ఎరిగినటువంటి వ్యక్తి గనక నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ప్రశ్నించింది. అంటే ధర్మరాజు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, నన్ను ఓడి గనక ఆయన పాచికలాడినట్లయితే అది చల్లదు, లేదు నన్ను పణం పెట్టి ఆయన ఆట ఆడాడు అంటే ఆయన ఒక్కరికి మాత్రమే నేను సొంతం కాదే, ఇంకా మిగతా నలుగురున్నారు, వారి అంగీకారం ఉన్నదా, ఆటలో గెలిచి నన్ను పణం పెట్టాడా, గెలవటానికి నన్ను పణం పెట్టాడా, ధర్మ నిర్ణయం చేయమని అడిగింది. తలలు వాల్చారందరూ, ధర్మ నిర్ణయం చేయలేకపోయినారు. భీష్ముడంతటి వాడు, తల్లి నీవు ధర్మశాస్త్రాలన్నీ ఎరిగిన దానివమ్మా, కష్టకాలం ఏర్పడింది, కాస్త నిబ్బరించుకో అని అన్నప్పుడు ఆ ఆజ్ఞని, ఆ మాటని చక్కగా పాటించింది. కాని పాటించింది గాని మానం తనది, ప్రాణం తనది, అవమానం తనది, మరి రక్షించేవాడెవడు? భర్తలా తలలు వంచు కూర్చున్నారు, కురువృద్ధులా నిస్సహాయులైనారు, దుష్టులా చెలరేగిపోయిన్నారు, సభంతా చూస్తున్నది, తాను ఒక్కతే అబల. కాని సబలాన్ని నిరూపించుకోవటానికి ఎవరిని ఆశ్రయించాలో ఆయనను ఆశ్రయించింది వస్త్రాపహరణంలో శరణాగతిలో నుంచి, దృఢత్వంలో నుంచి, నిశ్చలత్వంలో నుంచి, తన మాన ప్రాణాల కంటే ఉన్నతమైనటువంటి మరొక వస్తువు లేదని నిరూపించటానికి ద్రౌపది ఆ కార్యరంగాన్ని ఎన్నుకున్నది. ఆ భూమికలో ఆమె విజయకేతనాన్ని ఎగరేసింది. అలాగే శ్రీకృష్ణుడే తనకు ఒక అక్షయపాత్ర ఇచ్చినప్పుడు, నీకేం కావాలో ఎప్పుడు నీకు అవసరమైతే నన్ను ప్రార్థించు, కావలసిన తినుబండారాలన్నీ వస్తాయన్నప్పుడు తన కోసం వాడుకోలేదు. అక్షయపాత్రలో ముందు భర్తలకేం కావాలి, ఎవరెవరికేం కావాలో వారందరికీ సమకూర్చిన తర్వాత మిగిలింది ఉచ్చిష్టాన్ని తాను భుజించింది. మిగిలినది అంటే ఉచ్చిష్టము అంటే ప్రసాదం. మిగతా వారు తిన్నదంతా సాదమైతే ఆమె తిన్నది మాత్రమే ప్రసాదం, అది కూడా కృష్ణప్రసాదం. ఆ కృష్ణప్రసాదాన్ని పరమేశ్వరుడి యొక్క జ్ఞానంగా భావించింది, పరమేశ్వరుడి యొక్క ప్రేమగా భావించింది, దానిని ఆమె రోజు కూడా చక్కగా అనుభవించింది. అలాగే అరణ్యవాసంలో సహజీవనం చేసింది. తన భర్తలు ఎక్కడ ఏ చెట్ల కింద పడుకున్నారో అక్కడే పడుకున్నదామె. వాళ్లతోనే ఉన్నది. వాళ్ల కష్ట నిష్ఠూరాలలో, ఇబ్బందులలో, అననుకూలాలలో అన్ని వేళలా పగలు రాత్రి లేదు. భీకరమైన జంతుజాలాలు. వాటన్నింటి మధ్య ఒక సబలగా, ఒక స్త్రీమూర్తిగా, ఒక దృఢ మనస్విగా అక్కడ ఆమె నిలబడిపోయింది. అలాగే చివరగా ద్రుపదరాజ పుత్రికై, ఐదుగురు భర్తలకు ఆమె ఇల్లాలై, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సోదరి అయి, శ్రీకృష్ణ అంశతో, కృష్ణనామంతో పుట్టినటువంటి ద్రౌపది విరాటరాజు కొలువులో మాలిని వేషంలో వెళ్లవలసి వచ్చింది. దాసి పాత్ర అది. అంటే రాజుగారికి, రాణిగారికి రోజూ కురులు తీర్చిదిద్దేటువంటి పని. ఈ పని హీనము అనుకోలేదామె. మారువేషం గదా, అసలుని దాచి ఉంచవలసిన ఈ ఒక్క సంవత్సరం ఎట్లా ఉండమన్నా ఆవిడ తనను తాను నిర్ణయించుకుని వెళ్ళింది. ఏ నేర్పరితనాన్ని తాను పొందిందో, అంటే స్కిల్ అంటామే, ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞని తన వనవాసానికి, అజ్ఞాతవాసానికి చక్కగా వాడుకున్నదామె. వాడుకొని ఎక్కడా కూడా తాను ద్రుపదరాజపుత్రికనని గాని, పంచపాండవుల యొక్క భార్య అని కాని, అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన వ్యక్తినని గాని ఆభిజాత్యం ప్రదర్శించకుండా ఆ మాలిని అనేటువంటి ఇవ్వబడినటువంటి ఆ పాత్రలో పరమాద్భుతంగా ఆమె ఒదిగిపోయింది. అయినా విరాటరాజు విముక్తం కావటానికి, కీచక వధ జరగటానికి మళ్లీ ఆమె కారణమైంది. ఆ కారణంలో తన యుక్తిని ప్రదర్శించింది చూడండి. తన శక్తిని ప్రదర్శించలా భీముడికి చెప్తే ఒక్క నిమిషంలో అదే కీచకుణ్ణి సంహారం చేసేవాడు. కానీ బయటపడిపోతాం గదా, యుక్తి కావాలి. అందుకనే ప్రపంచంలో బతకటానికి వివేకము కావాలి, విజ్ఞానము కావాలి, దానితో పాటు విచక్షణ కూడా కావాలి. అంటే డిస్క్రిమినేషన్ కూడా ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కావాలి, ఏమక్కర్లేదు, ఏమక్కర్లేదో తెలుసుకుంటే మిగిలిందంతా ఏం కావాలో తెలిసిపోతుంది. ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే ఏమక్కర్లేదో అక్కడే ఉండిపోతాయి. గనక ఏమక్కర్లేదో ముందు తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞాన విచారణలో ద్రౌపది ఆరితేరినటువంటి చెయ్యి. అలాగే సమస్థితి అంటే దాన్ని మనం ఇవాళ సమస్థితిని ఈక్వానిమిటీ, ఈక్విపాయిజ్, ఈక్విలిబ్రియం అని వాడతాం. కష్టం వచ్చింది, ఆమెమీ బెంబేలు పడిపోలే, నిబ్బరంగా ఉన్నది. ఒకే కారణం, ఈ కష్టం ఎన్నాళ్ళో ఉండేది కాదు. మహాసుఖం వచ్చేసింది, ఏం పొంగిపోలే, ఇది ఎక్కువ రోజులుండేది కాదు. స్వామి అన్నారు చూడండి, సుఖము దుఃఖం రెండూ కూడా అటు ఇటు పాసింగ్ క్లౌడ్స్ అని ఒక మాట. ఎ ప్లెజర్ ఈజ్ ఎ స్మాల్ ఇంటర్వెల్, వెరీ షార్ట్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ కెలామిటీస్. ఎ కెలామిటీ ఈజ్ ఎ వెరీ షార్ట్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్. నైదర్ యు ఎక్స్పీరియన్స్ ప్లెజర్ నార్ కెలామిటీ. ఆ రెండు కూడా, కష్ట సుఖాలు రెండూ కూడా అలా వచ్చి వెళ్లిపోయేటువంటి, కదిలిపోయే మేఘాలు, చెదిరిపోయే మేఘాలు. మేఘం వచ్చిందా అదే తొలగిపోతుందన్న నిశ్చలత్వంతో ఉండమన్నారు. దానికి ప్రతీక ఎవరుంటే మన ద్రౌపది. ఈ ద్రౌపది ఇటు విరాట పర్వంలో, అరణ్యవాసంలో, సభలో, అట్లాగే అక్షయ పాత్రను తాను పొంది కూడా అవసరమైన వేళ మాత్రమే ఆమె దాన్ని వాడుకున్నది. ఏదో పాత్ర ఉన్నది గదా, ఎప్పుడైనా ఏవైనా చేయొచ్చని దాన్ని వాడుకోలే. గురువు, సచివుడు, తండ్రి, దైవము, సోదరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆకలి అయిన వేళ దీనిని వాడుకో అని ఇచ్చాడు అక్షయ పాత్ర. ఆకలి తన భర్తలకు ఎప్పుడవుతుందో ఆమెకు తెలుసు గనక, అరణ్యవాసంలో ఉన్నటువంటి రాజకుమారులు గనక, దృఢకాయులు గనక, వారి వారికి ఏమేమి కావాలో అవి మాత్రమే అడిగింది. అందరినీ సంతృప్తిపరిచింది ఆమె. ధర్మకామన, కార్యకామన, కామకామన లేదు ఆమెకి. ప్రపంచం లేదు. ద్రౌపది అంటే కేవలం తనువుతో కూడిన ద్రౌపది కాదు, కృష్ణ చైతన్యాన్ని నింపుకున్నటువంటి స్త్రీమూర్తి. నిజానికి పరమేశ్వర తత్వం గనక ఒక స్త్రీమూర్తిగా జగత్తులోకొచ్చిందా అంటే రెండే రెండు పాత్రలు. ఒకటి జగజ్జనని అయినటువంటి అమ్మవారు, ఆనాడు సీతగా, మళ్లీ ఇదిగో ఈనాడు ద్రౌపదిగా. అందుకనే స్వామన్నారు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు. ఇవన్నీ ఒక ఎత్తండి. మనం ఎన్నన్నా పాటించవచ్చు, ఎన్నన్నా తెలుసుకోవచ్చు, నిబ్బరంగా ఉండొచ్చు, కొంత సాధన చేత నిశ్చలంగా ఉండొచ్చు, మనకి భక్తి విశ్వాసాలుండొచ్చు, కానీ ఒక మాతృమూర్తికి గర్భశోకం కలిగినప్పుడు అది ఆమెదే. ఒకడు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఏ భర్త అయినా ఏదో జరిగిందిలే, జరిగిపోయిందిలే, మనం ఏం చేయగలం అని ఆగవచ్చు. కానీ గర్భశోకం తనది, ఎట్లా దాటాలి అని అనుకున్నప్పుడు ఉపపాండవ సంహారం ద్రౌపది జీవితంలో ఒక పరమ చరమమైనటువంటి ఘట్టం. నిద్రపోతున్నటువంటి ఉపపాండవులని అశ్వత్థామ చంపేశాడు. ఇక తన తర్వాత బిడ్డలంటూ లేరామకి. అప్పుడు అర్జునుడు వెళ్లి బంధించి తీసుకొచ్చాడు ఎవరిని, అశ్వత్థామని. తీసుకుని వస్తే వీడిని చంపుతానన్నాడు. చంపమని నువ్వు చెప్పి, ఇదిగో వీడే నీ కొడుకుల్ని, మన కొడుకుల్ని చంపాడు, పైగా నిద్రపోతున్నవాడినంటే ద్రౌపది అశ్వత్థామ కాళ్ల మీద పడింది. కాళ్ల మీద పడి ఏమన్నదో తెలిసినా, ఏమయ్యా ఎందుకిలా చేశావు, నిన్ను గనక ఎవరన్నా చంపితే నీ తల్లికి ఎంత శోకం కలుగుతుందో మర్చిపోయినావా, నీ తల్లికి గర్భశోకం కలిగించిన వాడు అవుతానే నీకెప్పుడు అనిపించలేదా, నువ్విలా చంపవచ్చునా పిల్లల్ని అని ఒక మాట చెప్పింది. కాళ్ల మీద పడి చెప్పింది, నుంచోని కాదు. మామూలుగా గనక ఐదుగురు కొడుకుల్ని చంపినవాడు వీడే అని తన భర్త అర్జునుడు తీసుకొస్తే నా ఎదురుగా వీళ్ళని చంపండి అంటుంది. అనలే ద్రౌపది, నీ తల్లికి గర్భశోకం కలిగించేవాడిని అవుతానేమో అని నీకు అనిపించలేదా అన్నది. అంటే తల్లికి గర్భశోకం కలిగించకూడదు అని అక్కడ ఓ మాట చెప్పింది. నువ్వు ఎటువంటి వాడివో తెలుసా అశ్వత్థామ, బ్రాహ్మణుడి వినువు, పైగా ద్రోణపుత్రుడు వినువు అని స్వామి మాటల్లో ఎంత అందంగా ఉంటుందంటే, పరగన్మా మగవారలందరును మున్బాణ ప్రయోగోపసంహరణా ఆయుధ విజలన్నియు ద్రోణాచార్యుచే అభ్యసించిరి పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్ కరుణా సంగములేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే. ఏమయ్యా నువ్వు ఎలాంటి వాడివో తెలుసునా, మా మగవారులందరూ, మా అంటే నా మగవారులందరూ అంటే నా భర్తలందరూ కూడా బాణ ప్రయోగము ఉపసంహారము అనేటువంటి ఆయుధ విద్యలన్నీ కూడా, బాణం ఎలా వేయాలో ఎలా ఉపసంహరించాలో ఎక్కడ నేర్చుకున్నారో తెలిసిన ద్రోణాచార్యుడి దగ్గర అభ్యాసనం చేశారు. నువ్వెవరంటే పుత్రాకృతి నున్న ద్రోణుడవు, ద్రోణుడు యొక్క పుత్రాకృతిగా ఉన్నావు. దీంట్లో పరమాద్భుతమైన ఒక రహస్యం ఉన్నది. ఏమిటంటే ఆత్మవై పుత్రనామాసి అని, అంటే మన పిల్లలంతా కూడా మన ఆత్మస్వరూపులు, మన ఆత్మలో నుంచి వచ్చారు అని ఉత్తముడైతే. కాని వీడు ఎలా ఉన్నట్టంటే అచ్చం ద్రోణుడిలాగా ఉన్నావు కాని ద్రోణుడిలాగా లేవే, రూపంలో ఉన్నావు, ఆకారంలో ఉన్నావు, ఆచారంలో లేవు. నువ్వు ఎలా ఉండాలి, నా భర్తలు అయినటువంటి వారందరికీ విద్యాభ్యసనం చేసిన నీ తండ్రి వలె ఉండాలి. నీ తండ్రికి నా భర్తలంటే ఎంత కరుణో తెలుసా, నీకసలు కరుణే లేదేమయ్యా. ఆయన నీ తండ్రి శిష్య సంతతిని సంహారం చెయ్యాలి అని నీకనిపించింది, ఇది న్యాయమా, నువ్వు ద్రోణాచార్యుడితో సమానుడివయ్యా, ఈ పని చేయకుండా ఉండవలసింది అని అంటున్నది ఈమె. చేసినవాడు తలంచుకునుంచున్నాడు. పోగొట్టుకున్నటువంటి బిడ్డలను పోగొట్టుకున్న భర్త వాణ్ణి బంధించి తెచ్చాడు. ఇటువంటి ధర్మశాస్త్ర ఉపదేశనం చేస్తున్నది. శిష్యవాత్సల్యం ఉన్నటువంటి ద్రోణాచార్యుడి యొక్క శిష్యుల కొడుకులను నువ్వు సంహారం చేశావు, ద్రోణ సమానంగా ఉన్న నువ్వు, నీకు ఇది పాడి కాదు, న్యాయం కాదు అన్నది. అనగానే అర్జునుడున్నాడు, ఇదేమిటి ఉప పాండవుల్ని సంహారం చేసినటువంటి అశ్వత్థామని చంపు అంటుంది ద్రౌపదిని నేనొస్తే. అశ్వత్థామ కాళ్ల మీద పడి ద్రౌపది ఇట్లా అడుగుతున్నదేమిటని, ఇదేమిటి నువ్వు వెళ్ళిదానా, నిన్ను చంపుతాను నేనన్నాడు. అప్పుడు చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇద్దరికి బోధించింది. తన శోకం, గర్భశోకాన్ని తనలోనే ఉంచుకొని, ఒకడు అశ్వత్థామ బ్రాహ్మణుడివై గురుపుత్రుడివై శిష్యుడి యొక్క కొడుకుల్ని చంపటం న్యాయం కాదు నాయన అన్నది, నీ తల్లికి ఇటువంటి గర్భశోకం రాకుండా చూడు అన్నది. అర్జునుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అర్జునుడితో చెప్తోంది, నువ్వు క్షత్రియుడివి కావచ్చుగాక, కాని ఎవరిని చంపకూడదో శాస్త్రం ఉన్నది, చెప్పనా అన్నది అని చెప్పింది. వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్ర మైమరచినవాని సౌఖ్యమున మధ్యమూత్ర వినదాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వాని కావు మంచు వాచరచినవాని కామినుల చంపుట ధర్మముగాదు ఫల్గుణ. ఏమయ్యా క్షత్రియుడివే నువ్వు, ఇన్ని రహస్యాలు తెలుసుకున్నావే, శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నావే, జ్ఞానమంతా పొందావే, ఈ అశ్వత్థామని చంపకూడదు అని నీకు అనిపించలేదా, ఎందుకు చంపకూడదు అంటే భయపడ్డవాణ్ణి చంపకూడదు, దైన్యంతో ఉన్నవాణ్ణి చంపకూడదు, నిద్రలో మైమరచి ఉన్నటువంటి వాణ్ణి, మై అంటే శరీరం, శరీరం మరచి ఆదమరచి హాయిగా నిద్రలో ఉన్నవాణ్ణి చంపకూడదు. అలాగే సుఖం పొందాలి అని సురాపానం చేసి మద్యము సేవించి పడుకున్న వాణ్ణి చంపకూడదు. అలాగే భగ్నుడైపోయినటువంటి వాణ్ణి, ప్రపంచంలో ఓడిపోయిన వాణ్ణి చంపకూడదు, అది శవమే కదా. సాధు జడభావము వాణి, సాధుత్వం లేని వాణ్ణి చంపకూడదు. అలాగే కావుమంచు వాచరచిన వాణి, నన్ను రక్షించు అని నోరు తెరిచి అడిగిన వాణ్ణి, కామినుల స్త్రీలను చంపకూడదనే ధర్మం నీకు తెలియదా? కాబట్టి వీణ్ణి నువ్వు చంపద్దు. చంపుతావు, నా బిడ్డలు వెనక్కి తిరిగొస్తారా? ఉప పాండవులు మళ్లీ నిద్రలో నుంచి లేచొచ్చి నాకు ఆనందాన్ని కలిగిస్తారా? అశ్వత్థామ యొక్క తల్లికి గర్భశోకం కలిగించకు అర్జున అని అర్జునుడికి, నీ తల్లికి గర్భశోకం కలిగించే పని నువ్వు చెయ్యొద్దని అశ్వత్థామకి, ఇద్దరికీ చెప్పినటువంటి పరమ కారుణ్యమూర్తి క్షమ. స్వామంటారు టాలరెన్స్, ఆ టాలరెన్స్, ఆ క్షమాగుణం కంటే అత్యుత్తమమైనది లేదు. పశ్చాత్తాపం ఒక స్థాయి అయితే మనకి అపకారం చేసినటువంటి వాణ్ణి, మనల్ని పతనం చేయటానికి ప్రయత్నించిన వాణ్ణి, లేదా మనల్ని సంహారం చేయటానికి ప్రయత్నించిన వాడి పట్ల కూడా ఆ క్షమ, ఔదార్యం వాటిని ప్రదర్శించటం ఒక్క ద్రౌపదికే చెల్లింది. ఆ ద్రౌపది చక్కగా, అయితే నేనిప్పుడు ప్రతిజ్ఞ చేశా కదా, మరి నేను క్షత్రియుణ్ణి, ఎలా అయిపోయిందంటే ఆయన ఆమె అన్నది, వీడికి శిరోముండ నుంచి హాయిగా, వాడి శిరోముండనం అంటే తలగొరిగి వాటిని అవమానపరచు, మానం ఉన్నటువంటి వాడికి అవమానమే, ప్రాణంతో ప్రాణం పోయిన వాడితో వాడు సమానం, కాబట్టి వాడిని అవమానపరిచి పంపు తప్ప వాణ్ణి చంపద్దు అన్నది. ఇది ద్రౌపది తన జీవితంలో మనకి బోధించేటువంటి ఆదర్శప్రాయంగా తన జీవితంలో చెప్పటానికే ఉంది, చెప్పటం చాలా తేలిక. ఐదుగురు బిడ్డలని పోగొట్టుకున్నటువంటి ద్రౌపది అర్జునుడికి అశ్వత్థామకి చెప్పటం, పైగా గర్భశోకాన్ని దాచుకొని, ఇది ఒక ఉదాత్తమైన స్థాయి. అధ్యాత్మలో అధ్యాత్మ అంటే నిత్య జీవితానికంటే భిన్నమైంది కాదు. అసలు జీవితమే అధ్యాత్మ జీవితం, అందులో కాస్త నిత్య జీవితం ఉంది, కాస్త ఉద్యోగం చేస్తాం, కాస్త వ్యాపారం చేస్తాం, కుటుంబాన్ని నడుపుతాం, అసలు జీవితమే అధ్యాత్మ. అందుకే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము, పరమాత్మని వెతుక్కోవటానికి మానవ జన్మ ఇవ్వబడింది గనక ద్రౌపది ఒక్క క్షణం గనక అర్జునుడి వాణ్ణి చంపు అంటే అశ్వత్థామ మరణించుండేవాడు, కాని క్షమాగుణం చేత వదిలిపెట్టింది. అలాగే సభాపర్వంలో కూడా, అంటే నిండు సభలో కూడా తనని అవమానించిన వారిని శిక్షించమని ఆమె అడగలే, అందరూ ప్రతిజ్ఞలు చేశారు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, యుద్దంలో వాణ్ణి చంపుతాను, తొడలు విరుస్తాను, వీడి రొమ్ము విరుస్తాను, రక్తం దాగుతానన్నాడు. ఆమె ఏం మాట్లాడలే, ఆమె ధర్మ విజితనా అధర్మ విజితనా చెప్పమన్నది, చెప్పలేరు గనక ఆ ప్రశ్న వదిలిపెట్టింది లోకానికి, శాస్త్రానికి, పరమాత్మని ప్రార్థించింది. అంటే శాస్త్రాలు, అనేకమైనటువంటి విషయాలు పరమాత్మ కంటే ఉన్నతమైనవి నిజానికి కావు. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినవాడికి శాస్త్రాలు నిజానికి అక్కరలేదు. అందుకే అన్నారు స్వామి దగ్గరికి వేలూరు శివరామశాస్త్రి గారిని ఆ రోజుల్లో వస్తే, ఎవరి భగవాన్ సత్యసాయిబాబా వారు అని అడిగినప్పుడు ఆయన అన్నారు, అది నడిచే బ్రహ్మ పదార్థం, పండితులకి పరీక్ష, పామరులకి శ్రీరామరక్ష అన్నారు ఆయన. పండితుడికి ఆయన ఎప్పుడు నిజమే నిత్య పరీక్ష, అది పామరుడికే అది శ్రీరామరక్ష. అభయహస్తం ఇస్తే వాడి జీవితం వందేళ్లు నిండుగా హాయిగా శరత్ పౌర్ణిమలాగా నడిచిపోతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి కృష్ణ అంటే ద్రౌపది ధర్మవేది. ఆమె ధర్మం తెలిసింది, శాస్త్రాలు ఎరిగింది, అధ్యయనం చేసింది, స్త్రీ చైతన్య స్వరూపంగా వచ్చింది, మహాభారత సంగ్రామానికి మూలమైంది. అలాగే ద్వాపరాంతంలో జరిగినటువంటి ఆ మహాభారత సంగ్రామం ఉన్న చూడండి, యుద్దం ఉన్న చూడండి, దానికి కారణము ప్రేరణము ఆయనైతే, తారణము తనదైన మరొక భాగమైనటువంటి కృష్ణుడైనాడు. ఈ కృష్ణగాథని అంటే ఈ ద్రౌపది గాథని, ఈ కృష్ణుడి గాథని రాసిన కృష్ణుడు వేదవ్యాసుడు గనక ద్వాపరయుగమంతా కృష్ణ చైతన్యంతో సాగింది. అందులో ద్రౌపది చాలా ప్రధానమైనటువంటిది. ఈ పంచప్రాణాలు మనలోనే ఉన్నాయని గనక గమనించుకున్నట్లయితే, ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఉన్నారు మనలో అనుకోవాలి. ఎలా ఉన్నారు అంటే, ధర్మరాజున్నాడు, తినజాలను నెత్తుటికూడు మాధవ అన్నాడు, నాకు యుద్దం వద్దయ్యా, ఎంతో మంది మరణిస్తారు దాంట్లో, తర్వాత రాజ్యం మిగులుతుంది, ఆ నెత్తుటి కూడు నేను తిననా అన్నాడు ధర్మరాజు. అట్లా ఉండాలి మనం, అధర్మంతో కూడిన సంపాదన వైపు మన మనస్సు వెళ్లకూడదు. ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. ఈ ధర్మం కూడా పరమాత్మ యందు నిక్షిప్తమై ఉన్నట్లయితే, కలిసి ఉన్నట్లయితే అది మరింత రాణిస్తుంది గనక ధర్మరాజు అన్ని వేళలా శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉండటానికి ప్రయత్నం చేశాడు భావపరంగా. ఇక భీముడా భుజబలం ఒక్కటి మాత్రమే మనకు చాలదు. భుజబలం బుద్ధిబలం కూడా కావాలి ప్రపంచంలో. అంటే శరీరం, మనస్సు, హృదయం మూడున్నాయి. కేవలం శరీరమే మనం కాదు, శరీరాన్ని నడిపిస్తున్న ఒక మనస్సు కూడా మనమే. శరీరము మనస్సు మాత్రమే కాదు, దానిని స్థిమితంగా ఉంచే హృదయము మనమే. కాబట్టి ఈ శరీరము, మనస్సు, హృదయము ఈ మూడింటినీ కూడా సంపుటీకరణం చేయటానికి, దానిని త్రిపుటి మూడుగా చేసుకోవటానికి, మూడుగా కనిపిస్తున్న దానిని ఒకటి చేయటానికి భీముడు అనేటువంటి, భీమ అంటే అవధి లేని, దాటటానికి వీలులేని, అపరిమితమైనటువంటి దేహదారుఢ్యానికి, శక్తికి భీముడు సంకేతం. కాని ఆయనలో కూడా ఒక పూర్ణ విచక్షణ ఉన్నది. ఎందుకని? తన జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు యొక్క సాంగత్యం చేత. ఇక అర్జునుడా, ఆయన దుర్జనుల పాలిటి ఫల్గుణుడు. ఆయన ఎవడు ప్రపంచానికి హితముగాని పనిచేస్తాడో అర్జునుడి చేతిలో వాడికి సంహారం జరగవలసిందే. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి తన యొక్క భావమరిదిగా ఎంచుకున్నాడు, స్నేహితుడుగా ఎంచుకున్నాడు. ఆ విషయం చెప్పటానికి ఇంకో రెండు విషయాలున్నాయి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు పంచపాండవులు కదా, ద్రౌపది కూడా ఆరో భాగం కదా. అన్ని శాస్త్రాలు తెలిసిన ద్రౌపదికి కూడా భగవద్గీత చెప్పచ్చు కదా అంటే, అర్జునుడికే ఎందుకు చెప్పాలంటే ఒక లౌక్యమైనటువంటి విశేషణ ఉన్నది. యుద్ధం జరుగుతుంది, ధర్మం జయిస్తుంది, రాజ్యం వస్తుంది. ధర్మరాజు పెద్దవాడు గనక ఆయన రాజు అయితీరుతాడు, అర్జునుడు కాడు, అవకాశం లేదు. ధర్మరాజే అవుతాడు గనక భీముడికి గాని నకుల సహదేవులకు కాని కాదు. అంటే రాజ్యం వచ్చినా రాజయ్యేవాడు ఎవడయ్యా అంటే ధర్మరాజే. మరి అర్జునుడు ఏం కావాలని యుద్ధం చేసేవాడు అవుతాడు. ఆయన అడుగుతాడు, ఇన్ని విషయాలు నువ్వు చెప్పావు కదా, నేనిప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. ద్రౌపదికి అసలు ఈ ప్రశ్నే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశించిన ధర్మాన్ని తన పాతివ్రత్య ధర్మంతో, తన నిత్య జీవితంతో ఆమె ఆచరించినటువంటిది గనక కృష్ణుడి ముందు ఆమెకు ప్రశ్నలు లేవు. అర్జునుడు మాత్రం అడిగాడు, మరి యుద్దమవుతుంది, రాజుని కానంటున్నావు, ఈ మాటలన్నీ విన్నాను నేను, పూర్తి భగవద్గీత విన్నాను, ఇప్పుడు నేనేం కావాలి అని అడిగాడు. యోగైర్భవతి అర్జున అన్నాడు, నువ్వు యోగివి కా అన్నాడు. నువ్వు రాజువి కాలేవు, భోగివి కాలేవు. భోగం ఎవరికంటే ధర్మరాజుకి, యోగం నీకు. నీకెందుకో తెలిసినా, నువ్వు నాతో ఉన్నావు గనక. ధర్మరాజు నాతో ఉన్నాడు కనుక వాడికి భోగమిచ్చా, వాణ్ణి కాపాడటం కోసం భీముణ్ణిచ్చా, నకుల సహదేవుల్నిచ్చా, నువ్వు మాత్రం యోగివికా అనగానే అర్జునుడే అడిగాడు, నువ్వెప్పుడు యోగివైనావు అని అడిగాడు. నన్ను అంటున్నావు నువ్వు అయినావా అన్నాడు. సతతం యోగినహ, నేను అసలు ఎప్పుడూ యోగినే, నీకప్పుడప్పుడు అట్లా కనిపించాను గాని అన్ని వేళలా నేను యోగినేనన్నాడు. ఈ విచారణ ఎందుకంటే, ఈ విశ్లేషణ, పంచపాండవులందరూ కృష్ణుణ్ణి కొలిచిన ఎత్తు ఒక ఎత్తు. ద్రౌపది ధర్మశాస్త్రం ప్రకారం, శాస్త్రాల ప్రకారం, జీవితం ప్రకారం, అనుభవాల ప్రకారం, అనుభూతి ప్రకారం, భక్తి ప్రకారం, శరణాగతి ప్రకారం, సమర్పణ ప్రకారం, వినయం ప్రకారం, బంధుత్వం ప్రకారం, అన్నింటి కారణాల వలన ఇవన్నీ మా కృష్ణయ్యకి అప్పజెప్తే చాలు, నాకేం భయం లేదు. ఇవాళ ధర్మమా అధర్మమా శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయిస్తాడు అన్నది. కాబట్టి ధర్మ వివేచన, ధర్మ విశ్లేషణ, ధర్మ ఆచరణ, ధర్మ సంకల్పాలు ఇవన్నీ కూడా ద్రౌపదిని ధర్మవేదిని చేసినాయి. ధర్మం ఎరక్కపోయినట్లయితే కర్మలు అనుభవించవలసిందే. కాని ద్రౌపది అంటే కృష్ణనామంతో ఉన్నటువంటి ద్రౌపది కష్టాలనన్నింటినీ కూడా కర్మనిష్టగా అనుభవించింది. అయ్యో నాకే వచ్చినయ్యే, ఐదుగురు భర్తలున్నారే, అటు నా కృష్ణుడు, నా అన్నే, నే ద్రుపదరాజ పుత్రికనే, ఇవేమీ అనుకోలే, ఈ కష్టం ఈ జన్మలో నేనిది అనుభవిస్తున్నాను అంటే ఇది నాకు భగవంతుడిచ్చిన కర్మనిష్ట, దీనిని దాటాలి అంటే నా శక్తి చాలకపోతే పరమాత్మ యొక్క శక్తి కోసం నేను పాటుపడాలి, దానికోసం పరమాత్మని నేను పొందాలి. పరమాత్మని పొందటానికి నతుల చేత, నుతుల చేత, స్తుతుల చేత, గీతకాల చేత ఆయన దొరకడు గనక శరణాగతి చేత, సమర్పణ చేత, పరిపూర్ణ విశ్వాసం చేత నేను పొందాలి గనక ఆ పరమాత్మని లోపలే పెట్టుకున్నది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరిగా, సహోదరిగా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించింది. ఐదుగురు గాంధర్వ స్వరూపులైనటువంటి ఆ భర్తలు, వారు మామూలు వారు కాదనామకు తెలుసు. అందుకనే గీర్వాణాకృతులు ఏవురిప్పుడు నేను, వ్యసంబెట్టి ప్రాణము మానమున్ అని కీచకుడికి చెప్పింది. వాళ్ళొస్తారు, ఐదుగురు భర్తలు, నేను ఒకరికి ఇల్లాలని కాదు ఐదుగురికి ఇల్లాలని. వాళ్లు గంధర్వ స్వరూపులు, వచ్చారంటే నీ యొక్క సంహారం జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. ఎక్కడా తొట్టుపాటు పడకుండా, ఎక్కడా నిబ్బరం కోల్పోకుండా, ఒక నిశ్చలమైనటువంటి మనస్సుతో పతివ్రతా ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ, అన్నింటికంటే స్వామి ద్రౌపది పాత్రలో ఆయన ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని, కారణమేంటంటే ఆయన కృష్ణుడే కదా, ద్రౌపది యొక్క మనస్సు ఒక వ్యాసుడికేం తెలుసు, స్వామికి తెలుసు. అందుకనే అన్నారు, ఉన్నదానిలో తృప్తి చెంది. అందుకే స్వామి అంటారు చూడండి, ప్రపంచంలో స్త్రీకైనా పురుషుడికైనా కావలసింది చారిటీయే కాని వ్యానిటీ కాదు బంగారు అన్నారు. చారిటీ అంటే త్యాగం ఉండాలి, చారిటీ ఒక దానం ఉండాలి, పవిత్రత ఉండాలి, సౌశీల్యం ఉండాలి, అంతేగాని ప్రదర్శన కాదు అన్నారు. ప్రదర్శన ఎప్పుడు కూడా తుడిచిపెట్టుకుపోయేదే, కాలగర్భంలో కలిసిపోయేదే, అది ఆత్మవంచన, అది జగద్వంచన. కనుక ఇన్ని కారణాల వలన ఒక క్షమాగుణాన్ని, ఒక సహనాన్ని, ఒక నిశ్చలత్వాన్ని, నిర్మల భక్తి పారమ్యాన్ని, పరమాత్మ యందు తనకున్నటువంటి ఆ బాంధవ్యాన్ని కూడా అన్ని వేళలా గుర్తుపెట్టుకుంటూ, పతివ్రతాధర్మాన్ని పాటిస్తూ, భర్తలకు కావలసినటువంటి ఆనందాన్ని, కావలసినటువంటి ఒక ప్రోత్సాహాన్ని, ఒక వెన్నుదన్నుగా నిలబడి మహాభారతం మొత్తం ద్వాపరయుగంలో పరమాద్భుతంగా నడిపించినటువంటి ద్రౌపది నిజానికి ధర్మవేది. ఆమెను జాగ్రత్తగా అనేక కోణాలలో పరిశీలించినట్లయితే ఆమె కూడా అగ్నిపుత్రి. అగ్నిపుత్రి అంటే జ్ఞానపుత్రిక అని అర్థం. జ్ఞానంలో నుంచి వచ్చింది ఆమె, జ్ఞానమే, జ్ఞానం ప్రకారమే ఆమె జీవితం నడిచింది. ఎక్కడా ఏ రకమైనటువంటి దానికి లొంగకుండా పరిపూర్ణ వైభోగంతో నడిపినటువంటి ద్రౌపది ఇవాళ మనకి అనేక రకాలుగా ఒక ఆనంద తారక స్థితిని, అనుగ్రహ వరదానం చేసింది. అటువంటి ద్రౌపదిని మనం ఇవాళ తలుచుకున్నాం. ద్రౌపది అంటే ఇవాళ సాహిత్యంలో అనేక వికృత అర్థాలు ఏర్పడ్డాయి, వాటిని మన దాకా రానివ్వకూడదు. భారతం చదవాలి, ఎందుకంటే ఈ ద్రౌపదే శాంతి పర్వంలో భీష్ముల వారు అంపశయ్య మీద పడుకుని అనేకమైనటువంటి విషయాలు చెప్తూ, ప్రధానంగా విష్ణు సహస్రనామం గురించి చెప్తూ ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా వింటుంటే ద్రౌపది నవ్వింది, నవ్వింది. ఆమె ఎప్పుడైనా సరే ఒక నవ్వు ద్వారా ఒక నిరసన ప్రదర్శిస్తుంది, ఆగ్రహంతో ఊగిపోతూ కాదు. తల్లి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు భీష్ముడు. ఏం లేదు, ఇంత బోధ గనక తొలినాళ్లలోనే చేసి ఉంటే మా కౌరవులంతా మిగిలిండేవారు కదా, ఈ యుద్ధమే జరిగేది కాదు కదా. ఈ విష్ణుభక్తి, విష్ణు పారమ్యం, విష్ణునామ సహస్రనామం యొక్క విశిష్టత పెద్దవారుగా మీరు ఆనాడే చెప్పి ఉన్నట్లయితే ఎంత బాగుండేది, ఇది సమయమా అన్నది. అంటే ఆయన అన్నాడు, ఆ యోగం రావాలి, ఆ సమయం రావాలి, వచ్చేదాకా కాచుకొని ఉండాలమ్మా, ఏం చెయ్యను నేను. ఇదిగో దుర్యోధనుడు పెట్టిన అన్నం చేత, వాడు ఇచ్చినటువంటి ఉప్పు చేత నా శరీరం అంతా కలుషితమైపోయింది. ఈ అంపశయ్య మీద పడుకున్నందువలన ఆ రక్తమంతా ధారలు కట్టిపోయింది. ఆ మిగిలినటువంటి ఆ సత్వగుణ ప్రధానము, శ్రీకృష్ణ సన్నిధానము, మీ వంటి ధర్మమూర్తులందరూ నా చుట్టూ ఉన్నందువలన, సత్సాంగత్యం వలన సత్సంగ భావాలు నాలో కలిగినై, అందువల్ల నేను విష్ణు సహస్రనామం చెప్పానమ్మా అన్నాడాయన. అంటే విష్ణు సహస్రనామానికి సాక్షి ఎవరు అంటే మన ద్రౌపది. అంతేకాదు, ఆమె ప్రశ్న వేసింది, ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు అన్నదానికి. కాబట్టి ద్రౌపదిని మనం అన్ని వేళలా స్మరిద్దాం. ద్రౌపది నేర్పినటువంటి ఆ దయాధర్మ కారుణ్య విశేషాలని, క్షమని ఆధునిక స్త్రీలు ప్రధానంగా ఎక్కడా సహనం కోల్పోవద్దు, నిబ్బరాన్ని కోల్పోవద్దు, నిశ్చల మనస్కులై ఉండండి, మనోరోగాలు, మనోజాడ్యాల నుంచి బయటపడండి, ఎప్పుడైనా జీవితంలో కష్టం ఏర్పడినప్పుడు పరమాత్మ వైపు చూడండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. ఒక ద్రౌపది పంచభర్తలు అంటే ఐదుగురు భర్తలని మాత్రమే కాదని, ఆ పంచప్రాణములు నీ భర్తలోనే పంచప్రాణాలు ఉన్నాయని, నీ భర్తను మించినటువంటి దైవం లేదని స్వామి పదే పదే చెప్పినట్లుగా ఆ భావాన్ని చక్కగా అందిపుచ్చుకుని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మహాభారతంలో ద్రౌపదిని పరమ విశిష్ట రీతిలో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. దానిని ద్రౌపది అంటే శ్రీకృష్ణ చైతన్యానికి స్త్రీ స్వరూపంగా భావిస్తూ, ఆమె ధర్మ వేది అని చక్కగా అర్థం చేసుకుంటూ, ద్రౌపది ప్రాతస్మరణీయమైనటువంటి మహాపతివ్రతగా సంభావిస్తూ, అన్ని వేళలా పరమతృప్తిగా జీవించాలని భావిస్తూ, సాయిరాం.
ఇంతవరకు ద్రౌపదిపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాన్ని మనం విన్నాం. ఇప్పుడు చతుష్పాద మహాసభ నాటికను మీరు వింటారు.
ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతపై భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారు ఇచ్చిన ఉపన్యాస పరంపరలో 10/9/84 నాడు చెప్పిన నీతి కథను బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడానికి అనువుగాను నీతిబోధకంగానూ ఉంటుందన్న భావంతో ఇది భగవాన్ సంకల్పం అన్న ఆనందంతో చతుష్పాద మహాసభ అన్న పేరుతో నాటికగా మలచటమైనది. బాబావారి ఆశీస్సులను అర్థిస్తూ
చతుష్పాద మహాసభ.
అమ్మో, పులి గాండ్రింపు భయమేస్తోందిరా రాము.
అరవకు.
అరే అదిగో రా నక్క, పారిపోతున్నది. పదరా పద, వెంటాడి వేటాడదాం. ఇదేమిట్రా, నక్క ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎటు పోయింటుందబ్బా?
నువ్వు ఒట్టి పశువురా, చక్కని ఛాన్స్ పోగొట్టావు.
నోరు అదుపులో పెట్టుకో. పశువేమిట్రా, అలాగైనా మాట్లాడేది?
మరి లేకపోతే ఏమిట్రా, వేటకొచ్చేవాడైనా అదిగోరా పులి, ఇదిగోరా నక్క అంటూ పెద్దగా అరుస్తారా? నువ్వు అలా అరవబట్టి అవి ఎలర్ట్ తప్పించుకున్నాయిరా.
ఓరిదద్దమ్మా, వాటికి మన భాష తెలుసా ఎలర్ట్ అవడానికి? దీన్ని బట్టి తెలుస్తోంది ఎవరు పశువు.
నువ్వు ఒట్టి పశువు కాదురా, పశువున్నర పశువువి. వాటికి భాష తెలియాలిట్రా ఎలర్ట్ అవటానికి. నీ అరుపుల గొడవకే ఎలర్ట్ అయిపోయినారా తెలివి తక్కువ వేధవా.
నువ్వు
నువ్వు మళ్ళీ నోరెత్తావంటే చంపుతాను. అజ్ఞాని, అడ్డగాడిద, బావురు పిల్లి.
ఒరే ఒరే ఆగరా, అరణ్యంలో ఒక్కడిని వదిలి వెళ్లిపోతావురా. జిత్తులు మారినక్క.
నేను జిత్తుల మారిన అక్కనైతే నువ్వు కుక్క, పిల్లి, పంది, అన్ని కలిసిన పెద్ద మృగానివి.
ఒరే రాము రాము రాము. నక్క, కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసి అడవి మృగానివి. వాళ్ల మాటలు వింటుంటే చిర్రెత్తుకొస్తున్నది. అడవి మృగంట, అక్కడికి వాళ్లేదో గొప్ప వాళ్లైనట్టు. వాళ్ల బొంత గొప్ప, పక్కనే పొదలో దాక్కుంటే కనుక్కోలేకపోయారు దద్దమ్మలు. అసలు ఈ మనుషులు ఏ రకంగా గొప్పో తేల్చుకుంటారు. ఇక్కడ ఈ మారుమూల అరణ్యంలో మా మానాన మేం బతుకుతుంటే మమ్మల్ని వేటాడి చంపుతారు. అది వాళ్లకు వినోదంట, వాళ్ల బొంద వినోదం. ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే వాడొట్టి గాడిద, జిత్తుల మారి నక్క, కుక్క అని హీనంగా మాట్లాడతారు. అసలు మాలో ఐక్యత లేక వీళ్లు ఇలా చెలరేగిపోతున్నారు. గాని మేమంతా ఒక్కటైతే ఈ మనుషుల పని ఇంతే సంగతులు. అవును, ఎవరో ఎందుకు అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? నాది ఎంత గొప్ప బుర్రా. ఆలస్యం అమృతం విషమన్నారు, అందుకని ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతాను. గజరాజు ఇటే వస్తున్నాడు, కాస్త విచారం నటిస్తాను.
ఏమిటి నక్కబావా, ఎప్పుడూ లేనిది విచారంగా ఉన్నావు.
ఏం చెప్పను గజరాజా, నా విచారం వల్ల మన అరణ్యంలోని జంతుజాలం గురించి.
ఇప్పుడు మన జంతుజాలానికి ఏమైంది?
మానవులు మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మానవుల కంటే మనం ఏ రకంగా తక్కువ?
అవును, నిజమే. మానవుల ప్రవర్తన నన్ను చాలా బాధిస్తోంది. మమ్మల్ని చంపి మా దంతాలతో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. చర్మంతో బొమ్మలు తయారు చేసి అమ్ముకుని విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద బంగళాలలో, భవనాలలో దంతాలతో ఉన్న మా తలలను గోడలకు అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
అవును గజరాజా, నువ్వు చెప్పినవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకని మనం అందరం కలిసి ఆ మానవుల గొప్పతనం ఏమిటో తేల్చాలి.
నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. నక్కబాబా, నీకంటే తెలివిగలవాడు మన అరణ్యంలో ఎవరున్నారు? అందుకని నువ్వే ఏదైనా ఆలోచన చెయ్యి. వస్తాను నక్కబాబా.
అడుగో మృగరాజు, అదేమిటి అటెటో వెళ్తున్నాడు? మెల్లిగా ఈయనను నా త్రోవలోకి లాక్కు రావాలి.
మృగరాజా, మృగరాజా!
ఆ పవయ్యా, నీ గాండ్రింపులు అవతల ముప్పు ముంచుకొస్తుంటేను.
ముప్పా?
నీ గాండ్రింపులతో మమ్మల్ని భయపెట్టడమే గాని ఆ మానవులేమో మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు.
ఎవరు నన్ను హీనంగా చూస్తోంది చెప్పు, వాళ్ల పని పడతాను.
బావా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
ఈ మృగరాజుతో వేళాకోళాలా?
అబ్బా, అది కాదు మృగరాజా, అసలు విషయం విను. ఆ మానవులు వినోదం అంటూ వేటంటూ అడవిలోని జంతువులను వెంబడించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు కదా. మృగరాజులని మీ జాతినేమైనా వదులుతున్నారా? మిమ్మల్ని చంపి చర్మం ఒలిచి.
ఆపని అధిక ప్రసంగం. అసలు విషయం చెప్పు.
వాళ్ల ఆగడాలను ఎలా అంత మొందించాలో ఆలోచించాలి.
మనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఆ ఎత్తులు జిత్తులు నువ్వు ఆలోచించి చెప్పు, నేను అమలు పరుస్తాను. వస్తా.
మృగరాజా, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, ఇహ నే నడిపిస్తా చూడు. ఈ మనుషుల అంతు తేలుస్తాను.
ప్రియాతి ప్రియమైన మిత్రులారా, మానవులు మనపై చూపిస్తున్న ఆధిక్యత గురించి కొంతకాలంగా మీ అందరితో చర్చిస్తూ వచ్చాను. కానీ ఈ మహారణ్యంలో ఎందరితో చర్చించినా కొందరు మిగిలిపోతూనే ఉంటారు. అందుకని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మనం సంఘటితమై ఒక సభ జరుపుకోవాలి.
ఏం సభ అది?
చతుష్పాద మహాసభ.
ఆ సభలో ఏం చర్చిస్తాం?
అదే అంశాలనే ఇప్పుడు నిర్ణయించాలి.
మానవులు తల్లి గర్భం నుండి పుట్టిన వారే. మనము తల్లి గర్భం నుండి పుట్టిన వారమే. కాని వాళ్లకు మానవులని, మనకు జంతువులని వేర్వేరు పేర్లెందుకుండాలి? అందువల్ల వాళ్లను కూడా జంతువులని పిలవాలి, లేకపోతే మనల్ని కూడా మానవులని పిలవాలి. ఈ విషయాన్ని మనం ముందుగా చర్చించాలి. ఇహ రెండవ విషయం, మానవుడు జ్ఞానవంతుడని, జంతువులు అజ్ఞానంతో కూడినవని మనకొక చెడ్డ పేరున్నది. కాని నా ఉద్దేశ్యములో మానవులు మనకంటే ఏ రకంగానూ జ్ఞానవంతులు కారు. కనుక ఇరువురికి ఒకే జ్ఞానం అన్నదానిని మనం స్థిరం చేసుకోవాలి.
మనం క్రూరులమని, తాను సాత్వికుడనని మానవుడు చాటుకుంటున్నాడు. మనలను క్రూరంగా కాల్చి చంపి మన మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు సాత్వికుడెలా అవుతాడు? మనం అనవసరంగా ఎవరి జోలికి పో, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తాం. కనుక మానవుల కన్నా మనమే సాత్వికులమన్న సత్యాన్ని మనం ప్రపంచానికి చాటాలి.
మనం చర్చించవలసిన అంశాలు చక్కగా తయారైనాయి. మరి మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం?
ఈ మహారణ్యంలో నివాసముంటున్న వేల వేల జంతు మిత్రులందరికీ విషయం తెలియచేయడానికి సమయం కావాలి. గనుక వచ్చే నెల ఇదే రోజున ఇక్కడే ఇదే సమయానికి మనం సమావేశమవుదాం.
మరి సభకు అధ్యక్షుడెవరు?
అదిగో ఆ తటాకం పక్కన గుహలో తపస్సు చేసుకుంటున్నాడే ముని, ఆయనే మనకు అధ్యక్షుడు.
చతుష్పాద జంతువుల మహాసభకు ద్విపాది అయిన మానవుడు అధ్యక్షుడా?
మానవుల మీదకు దండయాత్రకు సిద్ధమవుతూ మానవుడినే సభ అధ్యక్షుడిగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?
అక్కడే ఉంది అసలు విషయం. మనుషులకు మనకు కదా గొడవ. ఆ మనుషులతో ఉండలేకనే కదా ఈ మునులందరూ అరణ్యాలకు వచ్చి మన మధ్య హాయిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నారు. అంటే దానర్థమేమిటి?
మనుషులు హానికరమైన వాళ్లు, మనం సాధు ప్రాణులమనే కదా. అందుకని ఓ మనిషినే మన మహాసభకు అధ్యక్షుడిగా పెట్టుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.
ఈనాటి చతుష్పాద మహాసభకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా మన జంతువుల యందుండే శౌర్య సాహసములు, తెగింపు, పరాక్రమం, పటుత్వం మానవుల యందు లేనేలేవు. నేను మృగరాజునైనప్పటికీ అన్యాయ అక్రమ అనాచారములలో అడుగు పెట్టలేదు. ఆకలైనప్పుడు మాత్రమే ఏదో భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి నియమాలు మానవుల యందు కనిపించుటలేదు. కనుక మనము మానవుల కంటే ఎంతో గొప్పవారం. మానవులు నా మోకాలంతలేరు. ఆకారంలో నాది గొప్ప ఆకారం. ఇక తెలివి విషయానికి వస్తే నాది గజ తెలివి.
ధైర్య సాహసాలకు మృగరాజు పెట్టింది పేరైతే, ఆకారానికి తెలివితేటలకి గజరాజు మరో పేరు. మరి ఆ మాటకొస్తే ఈ శునకరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా?
విశ్వాసమనే మహాగుణంలో మానవుడు నా ముందు దిగదుడుపే.
మానవుడు తన యజమానిని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యజమానిపై కుట్ర పన్ని హింసకు పాల్పడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో వారికి వారే సాటి. కృతజ్ఞత లేనేలేదు. నన్ను పెంచుతున్న యజమాని శిక్షించినా విశ్వాసంగానే ఉంటాను.
వెనక నుంచి గోతులు తీయటం మా జాతిలో లేనేలేదు.
బాగుంది. చాలా కాలం నుంచి మీ అందరితో కలిసి అరణ్యంలో నివసిస్తున్న వాడిని. మీ అందరి గుణగణాలు నాకు తెలుసు.
అధ్యక్ష, అన్నీ తెలుసున్నవారు కనుక మా గుణగణాల ముందు మానవుల గుణగణాలు ఏపాటివో వివరించమని కోరుతున్నాను.
తప్పకుండా. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయములు సత్యములే. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, వెనుకకు పోయి దూషిస్తాడు. ఎదురుగా ప్రశంసించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. అయితే జంతువుల కంటే మానవులలో ప్రత్యేకత ఒకటి ఉంది. మానవుడు ప్రయత్నిస్తే ఎటువంటి క్రూరత్వమును గాని ఎటువంటి దుర్గుణమును గాని మార్చుకొనగలడు. ప్రయత్నము చేత పరివర్తన పొందే శక్తి మానవుని ఒక్కనికే ఉన్నది. దానిని జ్ఞానమంటారు. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికీ మృగములందు పరివర్తన పొందే శక్తి లేదు. విచక్షణ, వివేకం, పరివర్తన ఇవే మానవులకు పశువులకు ఉన్న భేదం.
స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. కాని వారికి మార్చుకునే శక్తి ఉన్నప్పటికీ వారు మార్పు చెందడం లేదని నా అభిప్రాయం.
చక్కని మాట చెప్పావు నక్కబావా. మానవుడు పుట్టింది మానవుడుగా తనువు చాలించటానికి కాదు, తనలో అంతర్గతముగా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని తెలుసుకుని మానవోత్తముడుగా, మహిమాన్వితుడుగా, మహాత్ముడుగా, పరమాత్మగా పరిణామము చెంది మహోన్నత స్థితికి చేరుకోవాలి. కాని నేటి మానవుడు ప్రాపంచిక అశాశ్వత విషయ వాసనల ద్వారా ఆశామోహములని పంజరంలో చిక్కుకుని పోతున్నాడు. వరప్రసాదంగా లభించిన జ్ఞాన నిధిని సద్వినియోగపరచుకుని మార్పు చెందని మానవుడు ముమ్మాటికి మానవుడుగా పిలవబడడానికి అనర్హుడు. మృగముల కంటే హీనుడు, అధమాధముడు. ఆ ఆవేదనతోనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు,
ఎట్టి విద్యలు నియమములెరుగనట్టి పక్షిజాతులు పశువులు పరమైన నియమమును బోని జీవింప నేర్చియుండ తెలివి గలిగిన నరునికే తెలివి లేదా
అన్నారు.
నిశ్శబ్దం, నిశ్శబ్దం. జ్ఞానహీనుడైన మానవుడు, పరమాత్మ నెరుగని మానవుడు,
వరకు చతుష్పాద మహాసభ నాటికను మీరు విన్నారు. ఇప్పుడు పుట్టపర్తి జనరల్ ఆసుపత్రిలో శ్రీలంకకు చెందిన శ్రీమతి దేవికా గుణసేనకు జరిగిన అద్భుత చికిత్స. ఇది మా హార్ట్ టు హార్ట్ పత్రికలో ప్రచురింపబడ్డ ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదం.
ఓం శ్రీ సాయిరామ్. మాది శ్రీలంక దేశం. నా పేరు దేవకి. ఒక సోమవారం నాడు నేను స్వామి కార్యక్రమానికై షాపింగ్కి వెళ్లాను. దారిలో ఒక జామకాయ తిన్నాను. ఆ రోజు సాయంత్రం నాకు విపరీతమైన కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. మేము ఆ గురువారం పుట్టపర్తికి వెళ్లాలని అనుకున్నాము. గురువారం లోపల నేను ఆరోగ్యంగా అవ్వాలని డాక్టర్ వద్దకు వెళ్లాను. డాక్టర్ ఇచ్చిన మందుల వలన నా పరిస్థితి మెరుగు కాకపోగా ఇంకా దిగజారింది. నా కడుపు విపరీతంగా ఉబ్బిపోయి లోపల పిండేస్తున్నట్లు బాధ అనిపించింది. నా భర్త మరియు కుమారుడితో నేను పుట్టపర్తి బయలుదేరాను. దారిలో నిమ్మకాయ రసం తప్ప ఏ ఆహారం తీసుకోలేదు. ప్రయాణంలో కుదుపులు కూడా భరించలేని విపరీతమైన కడుపు నొప్పిని అనుభవించాను. ఆ రాత్రికి ప్రశాంతి నిలయం చేరగానే నా భర్త నన్ను హాస్పిటల్కు తీసుకువెడతాను అన్నారు. ఇంత రాత్రిపోయాక డాక్టర్స్ ఉండరేమో, తెల్లవారాక వెడదాము అన్నాను. నాకు కడుపు నొప్పి ఇంతకు ముందు కూడా అనేక సార్లు వచ్చింది. ఒకనాడు నా గురించి చాలా చింతించే నా తల్లి బాబాను ఇంటర్వ్యూ గదిలో నా ఆరోగ్యం గురించి అడిగారు. స్వామి, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పారు. నాకు ఏదో పెద్ద అనారోగ్యమే వచ్చిందని తెలుసుకుని నేను నిద్రకు ఉపక్రమిస్తూ, స్వామి, మీరు మా అమ్మతో నా ఆరోగ్యం గురించి చెప్పారు కదా, కానీ నా పరిస్థితి ఇలాగే ఉందేమిటి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. ఆ రాత్రి బాబా నాకు కలలో కనబడి, కడుపులో ఏదో అడ్డుగా ఉంది, కాని నేను దాన్ని మూడే మూడు క్షణాల్లో తీసివేస్తానులే అన్నారు. ఆయన చెప్పిన విషయం నాకు పూర్తిగా బోధపడక తెల్లవారేటప్పటికల్లా అంతా బాగుంటుందిలే అనుకున్నాను. కాని నా పొట్ట ఇంకా ఉబ్బిపోయి విపరీతంగా నొప్పి పెట్టసాగింది. స్వామి, ఏమిటిది, మీరు కలలో కనపడి చూసుకుంటాను అన్నారు కదా, ఈ నొప్పి ఏమిటి అనుకున్నాను. అందర్నీ దర్శనానికి పంపాను. నాకు మాత్రం చాలా అనారోగ్యంగా ఉంది. ఏమి తిన్నా వాంతి కాసాగింది. మా వాళ్లు దర్శనం నుండి రాగానే, ఇక నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, హాస్పిటల్కు వెడదాం పదండి అన్నాను. ఆ చుట్టుపక్కల వాళ్లు ఎంతో ప్రేమతో ఒక అంబులెన్స్ పిలిచి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశారు. డాక్టర్ ఉమా నా పరిస్థితి అంతా తెలుసుకుని, స్వామి చెప్పినట్లుగానే ఆహారం నడిచే ద్వారంలో ఏదో అడ్డుగా ఉన్నది, అందుకే మీరు తిన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అని అన్నది. ఆమె నా పరిస్థితి చూసి, మీకు మూడు సూచనలు చేస్తాను. ఒకటి, శ్రీలంకకు వెంటనే వెళ్లిపోవటం. రెండవది, బెంగళూరులో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లడం. లేదా మూడవది, ఇక్కడే ఉండి ద్రవ పదార్థాల ద్వారా అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నించటం. మా కుటుంబం యొక్క అభిప్రాయం అడగగా అందరూ ఇక్కడే ఉందామని అన్నారు. విచిత్రం ఏమిటంటే, హాస్పిటల్లో నన్ను ఉంచిన గది, మంచము అన్ని ఆశ్చర్యంగా నేను కలలో చూసిన దృశ్యాలే. స్వామి నాతో నిరంతరం ఉన్నారని అనిపించింది. వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎన్నో సీసాల సెలైన్ ఎక్కించారు, కాని ఫలితం శూన్యం. శుక్రవారం ఉదయం డాక్టర్స్ స్వామిని దర్శనం చేసుకుని వచ్చాక నన్ను పరీక్షించి నా పేగులు నిర్జీవంగా ఉన్నాయని, ఇక బెంగళూరు వెడితే మంచిదని చెప్పారు. అప్పటికి నా పరిస్థితి నరకప్రాయంగా ఉండి చాలా క్షీణించింది. బెంగళూరు వెళ్లడానికి సన్నాహాలు జరుపుతున్న సమయంలో నాకు ముక్కులో నుండి కడుపులోకి కొన్ని ట్యూబ్స్ పెట్టారు. చాలా ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చారు. బెంగళూరుకి త్వరగా తీసుకుని పోవటానికి టాక్సీ అరేంజ్ చేసుకోమని మా వాళ్లకు చెప్పారు. ఆ సమయంలో నా కడుపులో ఏదో కదిలినట్లయి నేను బాత్రూంకు వెళ్లాను. స్వామి చెప్పినట్లు 3 క్షణాల్లో నా బాధను తీసినట్లు అయింది. ఆ తర్వాత నా భర్త, కుమారుడు దర్శనం నుండి తిరిగి వచ్చారు. వాళ్లు వినాయకుడికి, స్వామికి, ఇతర ఇష్టదేవతలకు మొక్కుకొని వచ్చారు. వాళ్లు నా గదిలో అడుగు పెట్టేటప్పటికి జీహెచ్ డాక్టర్స్ వాళ్లతో స్వామి ఏ విధంగా నాకు బాధ నుండి విముక్తి కలిగించారో చెప్పారు. చివరి క్షణం వరకు వేచి చూసేటట్లుగా మనలను స్వామి ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటారు అని డాక్టర్ ఉమా అన్నారు. ఈ హాస్పిటల్లో ఎంతో జాగ్రత్తగా నన్ను చూసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ఆదరణ లభించదేమో అని అనుకుంటున్నాను. వారు మాపై చూపిన ప్రేమ అమోఘమైంది. ఈ విధంగా నన్ను కాపాడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నేను ఎప్పుడూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. జై సాయిరాం.
ఇంతవరకు పుట్టపర్తి జనరల్ ఆసుపత్రిలో శ్రీలంకకు చెందినటువంటి శ్రీమతి దేవికా గుణసేనకు జరిగిన అద్భుత చికిత్సను గూర్చి మీరు విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం.